ఫలసిద్ధిస్తు కర్మణ కలియవు యుగే విశేషేణ. అందుకే వీలున్నప్పుడల్లా 7-8 రోజులు నిద్రించాలి. ఆయన ఎవరో వాళ్ళ ఇంట్లో గదిలో ఉంటానండి, అక్కడైతే బాగుంటుందండి, ఇక్కడైతే స్పెషల్ గది ఉండదండి అని వెతుక్కుని పక్కళ్ళు కడతారే వాళ్ళ కర్మ, వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. హాయిగా భగవంతుడి ప్రాంగణంలో పడుకుంటే ముక్తిరే. అంటే ఇప్పుడు ఎందుకు కట్టామనుకుంటారు ఈ భవనాలు? దేవుడికి చెందుతాయి ఇవన్నీ, ఈ ప్రాంగణం అంతా. అందుకని ఆర్చి ఉన్న ప్రాంతం అంతా కూడా భగవంతుడి సంబంధమైనది. ఇక్కడ నిద్రిస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాడు ఉంటాడు. అబ్బాయి ఇక్కడ కాదండి, కొంచెం దూరంగా ఉన్న మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఇంట్లో అయితే ఒక స్పెషల్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి, ఆయనతో ఒక అటాచ్మెంట్ అండి. పొద్దుటే వీలుంటే ఆయనతో కలిసి మార్నింగ్ వాక్కి పెడతామండి, అక్కడ పడుకుంటామండి అంటే అప్పుడు ఇంత ఫలితం రాదట. రాత్రి నిద్రించడం అంటే ఈ 7 రాత్రులు ఆయనకి సంబంధించిన ప్రాంతంలో నిద్రించాలి. ఏదో కాశీ వెళ్ళాం, కాశీలో అన్నపూర్ణ ప్రసాదం అంటే అన్నపూర్ణ ఆలయంలో పెట్టిన ప్రసాదం అన్నపూర్ణ ప్రసాదం అవుతుంది. కానీ ఎవడో బయట అన్నదాన సత్రం పెట్టి అక్కడ అన్నపూర్ణ ప్రసాదం అంటే అది ఎలా అవుతుంది? అన్నపూర్ణ ఆలయంలో ప్రసాదమే ప్రసాదం. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి ప్రసాదం అంటే ఏంటి? అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పులిహారో లేకపోతే ఆ దద్దోజనము మీకు పెడితే అది అమ్మవారి ప్రసాదం అంటారు. బయట ఎక్కడో మీ ఇంట్లో నైవేద్యం పెట్టి ఇది అమ్మవారి ప్రసాదం, గుళ్ళోకి పట్టుకొచ్చాం కాబట్టి గుళ్ళోనే పెట్టాం కాబట్టి ఇది అమ్మవారి ప్రసాదం అంటే అది అవ్వదు, ఇవి తెలుసుకోండి. అలాగే చాలామంది లడ్డూలను కొంటున్నారు, ఈ లడ్డూలన్నీ ప్రసాదాలు కావు. కొన్ని గొళ్ళల్లో 4 లడ్డూలు నైవేద్యం పెట్టి ఆ లడ్డూలు పట్టుకొచ్చి ఇందులో కలిపేస్తారు, లేదా ఆ లడ్డూలు వాళ్ళు తింటారు, ఈ లడ్డూలు ఉరికే ప్రసాదం కింద నమ్మేస్తున్నారు. ఇది కూడా ఒక మోసం. మొత్తం లడ్డూలన్నీ భగవంతుడికి నివేదన చేస్తేనే అది ప్రసాదం అవుతుంది. మీకోసం కొన్ని పనులు ఎందుకు చేస్తున్నావో తెలిసిన, అందులో ఒక పని చెబుతా. ఇప్పుడు అక్షతలు ఉన్నాయి, అక్షతలు నేను చేత్తో పుచ్చుకుని యజ్ఞగుండం చుట్టూ 4 ప్రదక్షిణ చేసి ఆ అక్షతలు యజ్ఞవాటిక దగ్గర పెడుతున్నాను. ఆ అక్షతలు మాత్రమే యజ్ఞాక్షతలు. ఆ అక్షతలు శిరస్సు మీద వేసుకుంటేనే యజ్ఞమును చేసినా చూసినా యజ్ఞగుండం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. కానీ అక్షతలు నా చేతిలో ఉన్న 4 గింజలే ఉంటాయి కదా, అప్పుడు మరి అందరికీ నెత్తి మీదకి అక్షతలు ఎలా వస్తాయి? అందుకని ఈ అక్షతలు వేరే అక్షతల్లో కలపాలి. కలిపితే అప్పుడు ఈ అక్షతలు మొత్తం యజ్ఞాక్షతలు అవుతాయి. అలాగే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ పులిహారని మొత్తం పులిహారలో కలిపేస్తే అప్పుడు అది పులిహార ప్రసాదం అవుతుంది. ఆ మొత్తం గుండిగలో ఉన్న పులిహార ప్రసాదం అవుతుంది. ఇక్కడ నైవేద్యం పెట్టింది మాత్రం తినేసి ఆ గుండిగలో ఉన్నది విడిగా పెడితే అది నివేదన కాదు, అది నైవేద్యం పెట్టినటువంటి దేవత ప్రసాదం కాదు. ఈ సూక్ష్మం గ్రహించండి. దొరికాయి కదా అని 10 లడ్డూలు పట్టుకొచ్చి తింటే అది ఓన్లీ లడ్డు, దట్ ఈజ్ ఓన్లీ ఫుడ్, కానీ అది ప్రసాదపు లడ్డు కాదు. ఆ నైవేద్యం పెట్టిన లడ్డూలు మళ్ళీ ఈ లడ్డూలు కనుక పడితే కలిస్తే, ఒక్క లడ్డు అయినా పట్టుకొచ్చి అందులో పారేస్తే అప్పుడు అది మొత్తం ప్రసాదం అవుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రాంగణములలో నిద్రిస్తేనే సప్త అహోరాత్రములు నిద్రించిన మహాఫలితం వస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ జయకుమార్ గారు, ఆ సతీషో, శంకరో వీళ్ళు పడుకుంటున్నారు సారా, వాళ్ళు ఇప్పుడు మనకి కెమెరా లైవ్ ఇస్తున్నటువంటి వాళ్ళు పడుకుంటున్నటువంటి రూములో పడుకుంటున్న ఇలాంటి వాళ్ళు పడుకున్న ప్రాంతం అంతా ఈశ్వరుడికి సంబంధించింది. ఈ ప్రాంతాల్లో పడుకున్న వాళ్ళే 7 అహోరాత్రులు నిద్రపోతున్నట్టు. ఇంక ఇందులోనే నిత్యం నివసిస్తున్న వాళ్ళు వాళ్ళంత అదృష్టవంతులు ఆలోచించడం, వాళ్ళు మరీ యోగం అండి వాళ్ళకి. కాశీలో చీమ దోమ మన ఒంటి మీద వాళ్ళగాని ఇలా కొడితే చచ్చిపోతే అవి కైలాసానికి వెళ్ళిపోతాయట. కాశీఖండంలో చెప్పారు, కాశీలో శివుడి ఆలయం ప్రాంగణంలో ఉండే ఏగలు చీమలకి దోమలకి ఉన్న పుణ్యం మానవులకి లేకపోయింది అని బాధపడతాడు ఎవరు? నందీశ్వరుడు. ఎందుకని? మీరు అక్కడ కాశీలో ఉండగా ఏ చీమో మీ ఒంటి మీదకి రాగానే ఆ చీమను ఇలా కొట్టారు, అది చచ్చింది, చావగానే దానికి 3 గళ్ళు వచ్చాయి, దాని చేతిలో సోలం వస్తుంది, అది కైలాసానికి వెళ్ళిపోతుంది. అంటే శివుడిలా మారిపోతుందిట, దోమ కూడా చీమ కూడా శివుడు అయిపోతుంది. అది కాశీ యొక్క మహామహిమ. అలాగే ఈ క్షేత్రాలు ఉంటాయి, ఈ పవిత్ర క్షేత్రాలు, ఈ క్షేత్రములలో నిరంతరం నివసించే కొంతమంది యోగ జాతకులు ఉంటారు. వాళ్ళు ఏ జన్మలోనో చేశారు పుణ్యం, అందుకని రోజు పక్కనే ఉండగలుగుతున్నారు. ఇలా నిరంతరం ఉండి భక్తితో ఈ పీఠమును నమ్మినవాడు, ఈ ఆలయామును నమ్మినవాడు ఇంకా ఎప్పటికీ జన్మలేని పునరావృత్తి రహితమైన శాశ్వత కైలాసం పొందుతాడు. గురువుగారు తాళం తీయమంటే తీయపోయినా ఒక్కొక్కళ్ళు అదృష్టవంతులే, నేను చచ్చినా తాళం తీనండి, ఏం మాట్లాడుతున్నారండి అని ఎగిరినా వాళ్ళకి ఎక్కడో పూర్వజన్మ సుకృతం కొంత ఉంది, ఉండడం వల్ల ఇక్కడ ఉండగలుగుతున్నారు, అవునా? కాకపోతే ఈ గురుద్రోహం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళకి గురు భక్తి కలిగిన వాళ్ళకి తేడా ఉందట.
ఇక్కడే నివసిస్తూ కూడా గురుద్రోహం చేశారు. గురువుగారి మాట వినకపోతే వాళ్ళు చచ్చాక ఓ 10,000 సంవత్సరాలు రుద్రపిశాచములనే పిశాచములయ్యి ఆ 10,000 సంవత్సరాలు కొన్ని కష్టాలు అనుభవించి తర్వాత ముక్తి పొందుతారు. పర్వాలేదు, 10,000 సంవత్సరాల తర్వాతైనా ముక్తి పొందుతారు. రుద్రపిశాచమై ఆ కష్టాలు అనుభవించి ముక్తి పొందుతారు. అదే గురుభక్తితో నివసిస్తే, గురుభక్తితో నిద్రపోతే, గురుభక్తితో ప్రసాదం తింటే అటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టగానే ఇక ఏ విధమైన నరకాదులు పొందకుండా, రుద్రపిశాచాదులు కాకుండా శాశ్వత కైలాసం పొందుతారు. అంత గొప్ప క్షేత్రాలు ఇవన్నీ. అందుకని వీలున్నప్పుడల్లా ఇక్కడ నిద్రించాలి, వీలున్నప్పుడల్లా ఇక్కడ భుజించాలి, వీలున్నప్పుడల్లా ఇక్కడ కాసేపు అర్చన చెయ్యాలి, పురాణములు వినాలి, అన్నిటికీ మించి అప్పుడప్పుడు ఇక్కడ స్నానం కూడా చేయాలట. ఇక్కడ నవరాత్రుల్లో దీక్షలు పుచ్చుకొని ఆఖరి రోజున నా చేత నీళ్లు పోయించుకుని స్నానం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు? అవబృధ స్నానం చేస్తున్న వాళ్ళు. పరమ పవిత్రమైన అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళతరంగ గంగలో స్నానం చేసిన మహాపుణ్యం పొందుతారట వాళ్ళు. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేకుండా ఇవన్నీ, ఈ విశేషములన్నీ శివపురాణం విజ్ఞేశ్వర సంహితలో ఉన్నాయి. ఇక ఈ శివుడికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏమేం చేయాలో చెప్పారు. ఇదంతా తెలిస్తేనే ఇప్పుడు నేను చెప్పబోయే అద్భుతమైన కథ యొక్క సారాంశం తెలుస్తుంది.
పుష్పారామాదికం వాపి తథా సమ్మార్జనాదికం శివాయ శివకార్యాయ కృత్వా శివపదం లభేత్.
శివుడికి పక్కనే ఉన్న ఖాళీ స్థలాలలో పుష్పారామాదికం, పువ్వులు, బిల్వవృక్షాలు మొదలైన చెట్లతో కూడిన తోటలు నాటాలి. ఇప్పుడు ఈ పక్కనే ఖాళీ స్థలం, అందులో ఒక బిల్వవృక్షం నాటండి, లేదా ఒక మందార పుష్పాల యొక్క మొక్క వెయ్యండి, ఒక కడిమి చెట్టు వెయ్యండి, లేదా ఓ రుద్రాక్ష మొక్క వెయ్యండి, ఓ తులసి మొక్క వెయ్యండి. కానీ అందరికీ వేయడం కుదరదు కాబట్టి వెయ్యలేనప్పుడు ఏం చేయాలి? అందులో నీళ్లు పోసి దాన్ని పెంచాలి. పుష్పారామాదికం, ఆరామము అంటే తోట, భగవంతునికి సంబంధించిన పువ్వుల తోట, మొక్కల తోట, ఈ పత్రి తోట, ఈ తోటల్లో నీళ్లు పోసి వాటిని పెంచాలి. రోజు వాటికి చచ్చిపోకుండా ఎంతో కొంత నీళ్లు పోయాలట. ఏడాదికి ఒకసారి వచ్చి నీళ్ళు వస్తే ఉపయోగం ఉంది. వాటిని నీళ్లు పోసి, నీళ్లు పోయమన్నా కదా అందరూ ఎప్పుడో వచ్చి పోసేస్తారు, కొళ్ళబోసేస్తారు. అలా కొళ్ళబోయమని కాదు, అప్పటికే నీళ్లు పోసి ఉంటే పోయకండి, నీళ్లు లేకపోతే తడపండి. అలా తడపడం వల్ల ఏమవుతుందో తెలిసినా, రోజు శివుడికి 1,000 కుండలతో అభిషేకం చేసిన పుణ్యం లభిస్తుంది. క్రమక్రమంగా సహస్ర ఘటాభిషేకం చేసిన మహాఫలితం లభిస్తుంది. అందరూ పువ్వుల తోటలే పెంచక్కర్లా, చెత్త తీయక్కర్లా. తథా సమ్మార్జనాదికం, సమ్మార్జన అంటే తుడుచుట. గుళ్ళోకి వచ్చి గుడిని తుడవండి, చీపురు పెట్టి, మళ్ళీ చీపురు తెమ్మన్నాం కదా అండి, ఎవరు చీపురు వాళ్ళు తెచ్చుకుంటే మరీ మంచిది, ఎవరు చీపురు ఎవరు వాళ్ళు చీపురు వాళ్ళే తెచ్చుకోవాలి, తప్పకుండా చీపురు విరగొట్టడం కాదు. శుభ్రంగా తుడవండి, ఎక్కడ పురుగు లేకుండా, మట్టి లేకుండా తుడవాలి. ఎంగిలి మెతుకులు ఉంటే తీసేయాలి. ఎవరైనా కొంతమంది కూర్చుని అరటిపండు తిని తొక్క అక్కడ పారవేస్తే ఈ తొక్క అవతల పారేయాలి. కొంతమంది లక్షణం ఏంటి, అరటిపండు పెట్టగానే తిని చక్కగా ఆ సరిగ్గా గురువుగారు కూర్చుని ఆసనం మీద కూర్చుంటారు. ఆ గురువుగారు కూర్చుని ఆసనం మీద కూర్చోకూడదు, ధర్మం ప్రకారం అక్కడ కొంచెం పక్కకు కూర్చోవాలి, దిగాలి. అయితేనే ఆ గురువుగారు ఏంటి గొప్ప, గురువుగారి కంటే గొప్ప నేనే, అసలు గురువుగారిని ఈ లెవెల్కి తీసుకొచ్చింది నేనే అనుకున్నవాడు అక్కడ కూర్చుంటారు అనుకోండి, వేరే విషయం. కానీ మొత్తం మీద ఏది ఏమైనా అలాంటి చోట ఎవరైనా కరవగాలి, ఏ తొక్కో వేశారు, అరటి తొక్క తీసి అవతల పారేయాలి. కొంతమంది ఏం చేస్తారు, కొబ్బరి చెక్కలు అక్కడే కొట్టుకు తిని ఆ చెప్పల్లో ఉన్నటువంటివి పైన ఉన్నటువంటి ఆ ముక్కలు ఉంటాయి గుచ్చుకుపోతాయి, చాలా కఠినంగా ఉంటాయి పెంకులు, ఆ కొబ్బరి పెంకులు అక్కడ వదులుతారు. దాని మీద పొరపాటున ఎవడన్నా కూర్చుంటే ఎంత ప్రమాదం. ఒకసారి ఎవడో నేను కూర్చునే చోట పెంకులు పెట్టారు, నేను అక్కడ కూర్చోబోతూ ఉండగా ఇంతలో మా రాంబాబు అనుకుంటాను నాకు బాగా గుర్తు, ఇలా 2 చేతులు గబుక్కులు పెట్టాడు, అతని చేతికి అది గుచ్చుకుంది. ఎందుకంటే గురువుగారు కూర్చుంటే అందున కూర్చోకూడని చోట కూర్చుంటే, గుచ్చుకోకూడని చోట గుచ్చుకుంటే ఇక్కడ కూర్చుని పురాణం చెప్పలేరని పాపం జాలిపడ్డాడు చాలా కాలం క్రితం, ఇప్పుడు కదా దాదాపు 10 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను. అలాంటి చోట ముక్కలు వేస్తే ఎంత ప్రమాదం, ఆ పెంకులు అవి తీసి పారేయాలి. ఒక్క పెసరు తుక్కు లేకుండా తుడవాలండి, అంతేగాని చేతులు కట్టుకుని 10 ఇంటికి లేచి వచ్చి నిక్కి నీలిగి అక్కడ తుడవండి, ఇక్కడ ఈ పని చేయండి, విగ్రహాలు కడగండి అని పురమాయిస్తే నీకేం పుణ్యం వస్తుంది అండి. ఇతరుల మీద డబాయింపు చేసి పని చేయించడానికి కాదు, నువ్వు కూడా చేయాలి. అందుకని సమ్మార్జనాధికం, ఎప్పుడు దేవాలయ ప్రాంగణంలో నువ్వు ఎంత ఎక్కువగా తుడిచి సేవ చేస్తే అంత ఎక్కువ ఫలితం వస్తుంది. అసలు నిరంతరం దేవాలయంలో తుడిచేటటువంటి వాళ్ళు వచ్చే జన్మలో మహారాజులే పుడతారని ఉంది. అందుకే పూరి జగన్నాథంలో ఎప్పటికి కూడా మహారాజు వంశస్థులే రథయాత్రకి ముందు రోడ్లు తుడుస్తారు, తెలుసా? అక్కడ ఉన్న రాజులే తుడుస్తారు. ఇంతెందుకండి? ఆముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు అద్భుతమైన భజన చేశాడు. గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకిక వహనంబో. స్వామి, నీ ఆలయం తుడవమంటే తుడుస్తాను, గృహ సమ్మార్జనం దేవాలయ ప్రాంగణంలో తుడిచి సేవ చేయమంటే చేస్తాను, లేదా దేవాలయం కడగడానికో అభిషేకమునకో నీళ్లు తెమ్మంటే తెస్తాను, లేదా నువ్వు ఎక్కే రథం కడగడానికి నీళ్లు తెమ్మంటే తెస్తాను, లేదా మా గురువుగారు ఎక్కి తిరిగేటటువంటి కారు కడగడానికి నీళ్లు తెమ్మంటే తెస్తాను. అది జలాహరణం అన్నమాట. శృంగార పల్యంకికావహనంబో, భగవంతుణ్ణి అప్పుడప్పుడు పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు కదా, ఆ పల్లకీ మొయ్యడం ఎంత పుణ్యమో తెలుసా? పల్లకీని మోసావంటే నువ్వు స్వయముగా పార్వతీ పరమేశ్వరుడిని మోసినట్టే, లేదా ఆ పల్లకీలో సీతారామ లక్ష్మణులు ఉన్నట్టయితే సీతారామ లక్ష్మణుల్ని మోసినట్టు ఆ ఫలితం వస్తుంది. హనుమంతుడు పూర్వం రాముడిని మోస్తే వచ్చిన ఫలితం వస్తుంది, లేదా అందులో లక్ష్మీనారాయణులు ఉంటే గరుత్మంతుడు లక్ష్మీనారాయణుల్ని మొయ్యడం వల్ల ఆయనకి ఎంత పుణ్యం వచ్చిందో మనకు కూడా అంత పుణ్యం వస్తుంది. అందుకని పల్లకీని మొయ్యాలి అప్పుడప్పుడు. ఊ పల్లకీ ఉంది, ఎవడదారు వాడే మొయ్యడు, అలా కాకుండా పల్లకీ మొయ్యాలి. వ్యజన ఆతపత్ర తృతీయో, ఈ చామరం వియ్యాలి, గొడుగులు పట్టాలి. అప్పుడప్పుడు దేవాలయంలో గొడుగులు పడతారు కదా దేవుడికి, ఆ ఛత్రం పట్టాలి, ఈ చామరంతో వేచాలి. వీచిన వాడికే సుఖంగా పడుకుని నిద్రపోయే యోగం ఇస్తాడు, అనారోగ్యం రాదు. రాత్రిపూట మంచం మీద పడుకోగానే నిద్ర వస్తుందంటే మనం సుఖంగా ఉంటున్నామంటే భగవంతుడికి వింజామరతో విసిరామని అర్థం, లేదా గొడుగు పెట్టామని అర్థం. ద్రాగ్దీపికారోపమో, కాగడాలు పెట్టుకోవాలట ఎప్పుడైనా ఈ రథయాత్రలకి పల్లకీ యాత్రలకి ముందు. పల్లకీలో భగవంతుడిని పెట్టి ఊరేగిస్తున్నాం, ఆ ఊరేగిస్తున్నప్పుడు వెనక ముందు కాగడాలు పట్టుకునేవారు పూర్వం, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కాగడా వెలిగించి పట్టుకోవాలి. అలా పట్టుకున్నవాడి ఇంట్లో అజ్ఞానం ఉండదు. పిల్లలు బాగా చదువుకుంటారు, పిల్లలకి చదువు రావాలంటే కాగడా నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకుంటే నీ పిల్లలు బాగుపడతారు. ఎందుకని? కాగడా అంటే వెలుతురు. అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుతురునిచ్చే మహత్తరమైన శక్తి ఈ కాగడాలో ఉంది కనుక కాగడా పట్టుకోవాలి. ఇవన్నీ చెయ్యాలి. ఏమీ చేయకుండా వచ్చి వేళకి తినేసి కూర్చుని పడుకుని ఇంట్లో అలా వచ్చి దండం పెట్టి మధ్య మధ్యలో అందరి మీద పెత్తనం అనమాట. ఏముండదు, పని చేసేవాడిని పాడు చేస్తారు కొంతమంది. ఎప్పుడు వచ్చారండి? పాప ఆయన ఏదో వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఒక ఆయన ఎవరో విజయవాడ నుంచి వచ్చాడు, దండం పెట్టుకుని ఉపన్యాసం అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడికి వచ్చి సోచి చెప్పి వాడి పరిపాటు చేస్తే నీకేమిటి ఉపయోగం? నీకు ఏం ఉపయోగం లేదు. సేవ చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి, అప్పుడు ఆరోగ్యం బాగుపడుతుంది. ఇటువంటి వాళ్ళు ఉన్నారే శివాయ శివకార్యాయ, శివుడి కోసం, శివుడి సేవ కోసం, శివుడి ఆలయం కోసం, శివుడికి సేవ చేసే భక్తుల కోసం కార్యములు చేసేవారు ఎక్కడ కడతారు? శివపదం లభేత్, శివుడి సన్నిధానానికి కడతాడు. అంటే ఇంక మృత్యువు లేదు, మృత్యువు భృత్యువు అవుతుంది అటువంటి వాడికి. మృత్యువు వాడికి చేతులు కట్టుకుని సేవ చేస్తుంది. అంత గొప్ప శక్తి శివకార్యం చేస్తే వస్తుంది, శివుడికి సేవ చేస్తే వస్తుంది. గుడి కనబడుతూనే ఉంటుంది, ఓ మట్టి ఉంటూనే ఉంటుంది, ఆ మట్టిలో కూర్చొని చతికిలు పడతారు. కానీ కనీసం గొడ్డటి తుడుద్దాం అనుకోరు చాలామంది అనమాట. పారాయణ చేస్తూనే ఉంటారు, అదంతా మట్టి మయం, మట్టి వశానం. అలా తుడవాలి. మళ్ళీ చెబుతున్నాను వినండి ఈ శ్లోకం. పుష్పారామాధికం వాపి తథా సమ్మార్జనాధికం శివాయ శివకార్యాయ కృత్వ శివపదం లభేత్. పువ్వుల తోటలు నాటండి, చెట్లు పెంచండి, వాటికి నీళ్లు పొయ్యండి, ఆలయం తుడవండి, సేవ చెయ్యండి, తుక్కు లేకుండా చెయ్యండి, శివుడికి చెయ్యవలసిన అన్ని పనులు చెయ్యండి. ఏ ఆలయానికి వెడితే ఆలయానికి సేవ చెయ్యండి. ఇక్కడ శివపురాణం కథలు కాబట్టి శివాయ అన్నాడు. అదే విష్ణు ఆలయానికి వెడితే విష్ణవే విష్ణు కార్యాయ అనాలి. విష్ణువు కోసం, విష్ణు కార్యం కోసం శ్రమించు. అలా చేస్తే శివసేవ చేస్తే శివపదం పొందుతావు, విష్ణు సేవ చేస్తే విష్ణుపదం పొందుతావు, అమ్మవారికి సేవ చేస్తే శక్తి పదం పొందుతావు, పొంది తీరుతావు. అప్పుడు ఏమవుతుంది నీకు? దానివల్ల గురువుల కటాక్షం వస్తుంది. గురువుల కటాక్షం వస్తే లాభం ఏమిటి?
నేను ప్రారంభంలో చెప్పాను కదా, గురువులకి ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తికి ఎవరికి ఏముందో కొంచెం తెలుస్తుంది. అన్నీ కాకపోయినా కొన్ని వేళలు తెలుస్తాయి. ఇదిగో ఈ వ్యక్తికి ఈ పూట వద్దు అంటే బయటకెడితే వీడికి మరణం ఉంటుంది, ఈ వ్యక్తి నా మాట వినకపోతే దెబ్బతింటాడు అనుకున్నప్పుడు వాడిని బతిమాలి, నాయన వెళ్ళకరా బాబు, ఇక్కడ ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు, 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటావు, బయటకెడితే ప్రమాదం అంటారు. వింటారు, జ్ఞానులు వింటారు అనుకోండి, అజ్ఞానులు వినరు, వినకపోతే అలాగే యాక్సిడెంట్లో పోతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు, నరకాలకు పాలైపోతారు. దుర్మరణం పాలైన వాడికి సుఖం లేదని చాలాసార్లు చెప్పాను, దుర్మృత్యు పాలైపోతే లాభం లేదు. జ్ఞానులు గురువుల యొక్క శక్తి గ్రహించి చెప్పిన మాట వింటారు. అబ్బే నాకెక్కడ కుదురుతుందండి అన్నాడా, నీకు కుదరకపోతే యముడికి కుదురుతుంది. వాడికి యముడు వీలు చూసుకుని టప్పని నెత్తిమీద తోడేస్తాడు, అందరూ వెళ్ళిపోతారని కాదు, కానీ వాడికి కూడా ఏదో ఇబ్బంది రావచ్చు. ఇంకొక చిన్న విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక 3 రోజులు ఉన్నాడు ఒక ఆయన, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, అది పవర్పేటలో ఉండేది. అప్పట్లో ఈ పీఠం అంతా పవర్పేటలో ఉండేది, తర్వాత ఇక్కడికి మార్చాం. ఈ దరిద్రపు ప్రాంగణాన్ని కైలాసంగా మార్చమని శివుడికి అంటాడు, అమ్మవారికి అంటింది, ఇక్కడికి వచ్చాం. అప్పట్లో పవర్పేటలో ఉండేవాళ్ళం. ఆ పవర్పేట ప్రాంతానికి ఒక ఆయన వచ్చాడు. ఓ 3 రోజులు మా ఇంట్లో ఉన్నాక దసరా రోజులు వెళ్ళిపోతానంటే ఇవాళ వద్దు, ఎందుకు చెప్పానో వినంటే, ఆ గురువుగారు అలాగే అంటారు అని పాపం మా భక్తురాలు ఆవిడ అంది, గురువుగారు అలాగే అంటారు నువ్వు వెళ్ళు అంది. ఈ పక్క ఆవిడ మాట పుచ్చుకుని వెళ్ళాడు. సరిగ్గా సామర్లో కాటు వెళ్ళగానే ఆ రైలు ఆగుతోంది, ఎందుకో ఇతర వైజాగ్ వెళ్ళాలి పాపం. ఆ సామర్లకోట దగ్గర ఇంకా ఆగుతూ ఉండగానే కదులుతున్న రైలులోంచి సోడా కోసం, వాటర్ బాటిల్ కోసం కిందకి దిగాడు. ఆ దూకడంలో కింద పడిపోయాడు. ప్లాట్ఫారం మీద నుంచి ఈ రైలుకి ప్లాట్ఫారానికి మధ్యలో ఉన్న కన్నలో పడిపోయాడు. అక్కడ అదృష్టం, దైవానుగ్రహం, గురుకటాక్షం, అమ్మవారి అనుగ్రహం, చావలేదు కానీ కాలు విరిగిపోయింది. ఇప్పుడు ఆ మోకాలు కట్లు వేశారు, నానాయాతన లోపల రాడ్ ఏదో వేశారంటే నానాయాతన పడతాడు. మా గురువుగారు చెప్పారు వెళ్ళొద్దని, ఆ పక్క ఆవిడ చెప్పింది, ఆవిడ మాట విని వెళ్ళిపోయాను, నా కర్మ ఇలా అయ్యిందని ఇప్పటికీ బాధపడతాడే. వద్దు అన్నప్పుడు ఎందుకంత మొండితనం? పోని ఈ ఒక్క పూటలో చేసేది ఏమీ లేదు. ఆ రోజు సోమవారం, వారసోలు ఉంది, తూర్పుకి వెళ్ళొద్దన్నాను అంతే, అంతకంటే ఏం లేదు. కొన్ని తెలుస్తాయి, అప్పుడు వాళ్ళు వినరు, నేను వెళ్ళిపోతాను, కుదరదు. ఈ వెళ్ళిపోవడం వల్ల వచ్చే లాభం కంటే వెళ్లకుండా ఉంటే వచ్చే లాభాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ జ్ఞానులకి తెలుస్తాయి, ఎందుకు పెద్దలు చెప్పారు అనేది తెలుస్తుంది. అది తెలియకపోతే మృత్యువుకి మనం లోబడిపోతాం, అనేక కష్టాలు పొందుతాం. ఈ అన్ని కష్టాల నుంచి తొలగించి శివపదం మనకి భగవంతుడు ఇవ్వాలంటే ఈ పనులు చేయాలి. శివక్షేత్రే తథావాసం నిత్యం కుర్యాచ్చ భక్తితః. ఈ శివక్షేత్రాల్లో, శివుడున్న ప్రాంతంలో నివసించటం, ఆవాసం అంటే ఉండడం, అది కూడా నిత్యంట. నిత్యం ఉంటే కూడా మహాయోగ జాతకుడు, కానీ నిత్యం ఉండే అవకాశం అందరికీ ఉండదు కదా. అందరూ ఎక్కడే కూర్చోవాలంటే ఎక్కడ కుదురుతుంది? మేమేదో రాజానగరం నుంచి వచ్చామండి, రేపు వెళ్ళక తప్పదండి అంటే వెళ్ళాలి. వెళ్లకుండా ఎప్పుడు ఎక్కడే కూర్చుంటామంటే ఆయన పోషించే శక్తి నాకు ఉండదు. అలా ఉండాలని మీరే కోరుకోండి, పెర్మనెంట్గా వంట కూడా ఉండాలని. కాబట్టి వెళ్ళాలి. ఒకవేళ అదృష్టం బాగుండి, నిత్యం ఉంటే వాడు ఎలాగో కైలాసంలో శాశ్వతంగా శివుడి సన్నిధానంలో ఉంటాడు. లేదా వీలున్నప్పుడు ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు పిలిస్తే పలుకుతాడు అటువంటి వాడికి. అప్పుడప్పుడైనా ఇలాంటి శివక్షేత్రములలో ఉండి ఇంత ప్రసాదము తిని భగవత్ కథలు వింటే అటువంటి వాడికి ఏదన్నా రేపు కష్టం వచ్చి ఈశ్వర అని పిలిస్తే తక్షణం ఏదో రూపంలో పలుకుతాడు, మానుష రూపంలో పలుకుతాడు. ఇక నిత్యం కుర్యాచ్చ భక్తిత, నిత్యం అక్కడ భక్తితో ఉన్నా చాలు. ఉండలేకపోయినా వచ్చినప్పుడైనా నువ్వు భక్తితో ఆ ప్రాంగణంలో ఉంటే చాలు. ఇక్కడ కొంతమంది వచ్చారు, వారు రోజు ఇక్కడ నివసించలేరు, ఏదో పురాణం వినడానికి ఒక గంట గంటన్నర వచ్చి కూర్చున్నారు. ఆ గంటన్నర భక్తితో ఇక్కడ ఉండి ఏ విధమైన గురుద్రోహం చేయకుండా, శివద్రోహం చేయకుండా ఉంటే వారికి కూడా ఈశ్వరుడు పిలిస్తే పలుకుతాడు. జడానాం అజడానాంచ సర్వేషాం భుక్తి ముక్తిదం. పైగా ఈ శివక్షేత్రంలో భక్తితో వచ్చి కూర్చున్నటువంటి వాడు జడుడైనా అజడుడైనా మనందరం కదిలేవాళ్ళం. జడులు అంటే ఎవరు? ఈ స్తంభాలు, చెట్లు, ఇవి కదలవు, ఎక్కడోక్కడే పడి ఉంటాయి. ఈ క్షేత్రంలో కూడా బిల్వవృక్షం ఉంది కదా, మారేడు చెట్టుతో పాటు పక్కన మామిడి చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, కడిమి చెట్టు ఉంది. ఈ చెట్లన్నీ జడములు, ఈ రాళ్ళన్నీ జడములు, వీటికి కూడా ప్రాణం ఉంది కాబట్టి అవి పడున్నాయి అక్కడ, లేకపోతే ఎందుకు పడి ఉంటాయి? ఇవి కొండలకు కూడా ప్రాణం ఉంటుంది, కాకపోతే మన ప్రాణానికి వాటి ప్రాణానికి తేడా ఉంటుంది. మనం అజడులం అంటే కదిలేవాళ్ళం, ఒక చోట నుంచి ఒక చోటకు పోతాం. ఈ దోమలు చేమలు, భామలు, ఆ భామల భర్తలు అందరూ కూడా కదిలేవాళ్ళే. వీళ్ళందరూ అజడులు. జడులైనా అజడులైనా శివక్షేత్రంలో భక్తితో కొంతసేపు నివసించిన, భక్తితో దైవ కార్యక్రమాలు చూసిన, ప్రసాదం స్వీకరించిన, లేక కనీసం ఆ ప్రాంగణాన్ని అలా విజిట్ చేసిన వాళ్ళందరికీ ముందు భుక్తి, తర్వాత ముక్తి లభిస్తుంది. అందరికీ భుక్తి ఇస్తాడు ఆయన. భుక్తి లేకుండా ఎవరిని బాధ పెట్టడు, తరువాత ముక్తినిస్తాడు. తస్మాత్ కాబట్టి వాసం శివక్షేత్రే, శివక్షేత్రములో వాసమును అంటే నివసించడాన్ని కుర్యాత్ చెయ్యాలి. కాబట్టి తప్పక శివక్షేత్రంలో నివసించు. అందుకు కడుతున్నాం ఇక్కడ గుళ్ళు, లేకపోతే ఎందుకు కడతాం? ఈ వంకతో అందరినీ బాగు చేయడానికి. కాబట్టి నీవు తప్పక శివక్షేత్రంలో నివసించు. పైగా శివక్షేత్రంలో నివసించడం ఒకరోజు రెండు రోజులు కాదట, ఏదో శివక్షేత్రంలో నివసించు అని ఊరుకోలే. తస్మాత్ వాసం శివక్షేత్రే కుర్యాత్. ఆమరణం బుధః, పండితుడు జ్ఞానము కలిగిన వాడు చచ్చేదాకా శివక్షేత్రంలో నివసిస్తాడు. ఆమరణం అంటే మరణించు వరకు అక్కడే ఉంటాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎంతో దృష్టివంతులు ఆలోచించండి. దీన్ని బట్టి తెలిసి కానీ తెలియక కానీ ఇక్కడే ఉంటున్నారు. ఊరు మారి ఎక్కడికైనా వెడితే చెప్పలేం కానీ ఇక్కడే నివసిస్తున్నారు. కనుక శరీరం విడిచేంత వరకు ఇక్కడ నివసిస్తూ, ఇక్కడే అప్పుడప్పుడు జరుగుతున్న కార్యాలు చూస్తూ, ప్రసాదం తింటూ, ప్రదక్షిణ చేస్తూ, దర్శనం చేసుకుంటున్నారంటే అటువంటి వాళ్ళకి శరీరం విడిచిపెట్టాక ఈశ్వరుడి సన్నిధానం రాకుండా ఎలా ఉంటుంది? వాడు నరకానికి ఎక్కడికి పెడతారు? ఇది తెలిసిన వాడు కోనంగుడు. ఆయనకి పెళ్ళైన వెంటనే ఆ నగరానికి వచ్చి శివాలయంలో భక్తి శ్రద్ధలతో అర్చన చేసేవాడు. అర్చకుడు ఎంతో శ్రద్ధతో అర్చన చేసేవాడు. ఆయనకు కూడా ఒక భార్య ఉన్నది. భార్యాసమేతంగా నిత్యం శివార్చన చేసేవాడు. కానీ పిల్లలు పుట్టలేదు ఆయనకి. మీరు ఇందాక కొడుకున్నాడు అన్నారు కదండి, అంటే అందుకోసం చెప్తాను ఈ కథ. ఆయనకి మొదట్లో పెళ్ళాక చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఒక రోజున ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ప్రార్థించి, పరమాత్మ నిరంతరం నీ సేవ చేస్తున్నాను, అభిషేకం చేస్తున్నాను, నివేదన చేస్తున్నాను, ప్రదక్షిణ చేస్తున్నాను, వచ్చిన వాళ్ళందరికీ మా శివుడు పిలిస్తే పులుకుతాడని చెబుతున్నాను, అయినా నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టకపోతే ముక్తి లేదని పెద్దలు అంటారు, అందువల్ల నాకు ముక్తిని ప్రసాదించు. ముక్తి కావాలంటే ఒక కొడుకు కావాలి. పుం నామ్మునో నరకాత్ త్రాయతే ఇతి పుత్రః, పుత్తు అని పేరు కలిగి ఒక నరకం ఉన్నది. పుత్తు త్రహ పుత్రః, పుత్తుని పేరు కలిగిన నరకము నుండి త్రాయతే రక్షిస్తాడు గనక పుత్రః. పుత్రుడు అంటే పుత్తనే ఒక నరకం లేకుండా చేస్తాడు. పుత్తుకి పక్కన నామ చేరితే పున్నామ అవుతుందన్నమాట, అనునాశిక సంధి. ఈ విధంగా పున్నామ నరకము నుండి రక్షించేవాడు కొడుకు. ఈ నరకం ఎప్పుడు వస్తుందో తెలుసా? తల్లిదండ్రులకి గురువుకి ద్రోహం చేస్తే, అమ్మకి నాన్నకి అన్నం పెట్టకుండా ఏడిపించిన, గురువు గారిని రోజు బయటికి వెళ్ళాక తిట్టినా వాళ్ళు మాత్రమే నరకానికి వెడతారు. కాబట్టి ఈ నరకం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొడుకు ఎక్కర్లా, అసలు పెళ్ళే కాని వాడికి కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? కొడుకులు లేకపోయినా ముక్తి పొందాలంటే ఏం చేయాలన్నమాట? రోజు తల్లికి తండ్రికి నమస్కరించండి, వీలుంటే ఇంత అన్నం పెట్టండి, వాళ్ళ దగ్గర ఉండకపోతే దూరం నుంచి దండం పెట్టండి, ఆ తదనంతరం మీ గురువుగారు ఎలాగో కనపడుతున్నప్పుడల్లా ఓ నమస్కారం చెయ్యండి, ఎదురుగుండా నమస్కారం పెట్టి బయటికి వెళ్ళాక ఉట్టి దొంగాడు అనకండి, భక్తితో నమస్కరించండి. ఇలా కొంతకాలం చేస్తే అసలు మీకు ఇంకా పున్నామ నరకమే రాదు. కానీ అందరూ అలా చేయలేరు కనుక పున్నామ నరకం వస్తుంది. ఆ నరకం నుంచి రక్షించేవాడు కొడుకు. ఎలా రక్షిస్తాడు? తండ్రో తల్లో మరణించాక వారికి దహన సంస్కారాలు చేసి పిండ ప్రదానం చేయటం వల్ల కొడుకులకి తల్లిదండ్రులకి నరకం తప్పించే శక్తి వస్తుంది. అది కూడా కొడుకు ఆ పని చేస్తేనే. మళ్ళీ కొడుకు తండ్రి మరణించాకనో తల్లి మరణించాకనో దహన సంస్కారం చేసి తగలబెట్టి పిండం పెట్టి ఈ చితాభస్మం పట్టుకెళ్ళి ఏ గోదావరిలోనో గంగలోనో కలిపితే, కాశీక్షేత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ మణికర్ణిక దగ్గర ఘట్టంలో కలిపితే అప్పుడు ఆ తల్లిదండ్రులకి పున్నామ నరకం రాదు, వాళ్ళు విముక్తి పొందుతారు. కానీ ఈ కొడుకు నీచుడై క్షుద్రుడై పాపిష్టివాడై కమ్యూనిస్టు పార్టీలో చేరి నాస్తికుడై నాశనం అయిపోతే అప్పుడు వాడి వల్ల ఈ పున్నామ నరకం పెరుగుతుంది కదా, జరగదు. కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి తల్లిదండ్రులు నరకానికి పోతారు, తెలుసా మీకు? వాళ్ళందరికీ దరిద్రమే. ఇటువంటి కొడుకుల్ని కన్న పాపం వల్ల వాళ్ళు ఆ నరకానికి పోతారు. అందుకే పిల్లల్ని కనేటప్పుడే చిన్నప్పటి నుంచి వాళ్ళకి భక్తి నేర్పండి, మంచి మార్గం నేర్పండి. ఎందుకంటే ఆ దరిద్రపు జీవితం అది. ఎప్పుడు ఏనాడు భగవంతుడిని సేవించక చెత్త పులుముకుని తిని చివరికి సర్వనాశనమై నశించిపోయేవాడిని ఎవడు రక్షించలేడు. ఈ విషయం తిరిగి చాలామందికి కొడుకులు లేకపోతే ముక్తి లేదనుకుంటారు అనుకుని, పాపమైన నాకు పుత్రుడు లేడు, ముక్తి లేదు, నన్ను రక్షించు బాబోయని బతిమాలాడు. నీకు పుత్రుడు పుట్టే అవకాశం లేదు, కానీ రేపు మీ ఇంటి తులసి కోట దగ్గర నీకు ఒక దివ్య బాలుడు దొరుకుతాడు, ఒక కొడుకు నీకు దొరుకుతాడు, ఆ కొడుకుని పెంచుకో, వాడి వల్ల నీ జాతకం మారిపోతుంది అని శివుడు లింగంలోంచి సమాధానం ఇచ్చాడు. వెంటనే ఇతడు ఆశ్చర్యపోయి ఇంటికి వచ్చి భార్యకి చెప్పాడు. ఆ రోజుకి వాడికి సరిగ్గా నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా తులసి కోట దగ్గర పిల్లాడు దొరుకుతాడా అని చూస్తూ ఉండగా మొత్తమే తెల్లవారింది. తెల్లవారుగానే వాడు స్నానం చేసి బయటకు వచ్చి తులసి కోటకి దండ పెడుతుంటే ఆ తులసి కోటకి పక్కన ఒక యజ్ఞవాటిక ఉంది. వాళ్ళకి నిత్యం యజ్ఞం చేయడానికి ఒక యజ్ఞగుండం ఉంది. ఆ యజ్ఞగుండం దగ్గర ధగధగలాడిపోతున్న మంచి కాంతితో ఉన్న కుర్రాడు ఒకడు కనపడ్డాడు. వీళ్ళు ఆనందపడిపోయి ఆ కుర్రవాణ్ణి తీసుకుని, శివుడు ఇచ్చాడు ఈ పిల్లవాడిని మనకి. ఈ కుర్రవాణ్ణి చూడగానే పరమ ఆహ్లాదం కలుగుతోంది. కాంతితో సౌందర్యంతో ఉన్నాడు వీడు. వీడికి శ్రీదర్శనుడు అని పేరు పెడదాం. అగ్ని కుండం దగ్గర ఉన్నాడు కనుక అగ్నిదత్తుడు అని కూడా పేరు పెడదాం అని పేర్లు పెట్టారు. రెండు పేర్లు పెట్టారు, అగ్నిదత్తుడు, శ్రీదర్శనుడు. అంటే వాడిని చూస్తే ఆనందం కలుగుతుంది అన్నమాట. ఆ దర్శనం వల్ల ఆహ్లాదం కలుగుతోంది. శ్రీదర్శనం అనగా లక్ష్మిని చూచుట, సంపదను చూచుట, ఆనందమును చూచుట. కొంతమంది పిల్లలు చూస్తే నిజంగా అలాగే ఉంటారు. ఆ పిల్లలు చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో. వాళ్ళు అటు ఇటు నడుస్తూ ఉంటే ఎత్తుకెత్తుకెత్తుకోవాలి, వాళ్ళు పలుకుతూ ఉంటే అబ్బాబ్బాబ్బా ఎత్తుకుని వాళ్ళని పొదం మీద వేసుకుని తిరుగుతూ ఉంటే ఆహాహా ఎంత ఆనందంగా ఉంటుంది. చంటి పిల్లల్లో కొంతమంది పిల్లలు మృదువుగా ముద్దుగా ఉంటారు. కొంతమందిని చూస్తే ముద్దులు, కొందరు చూస్తే ముద్దులు అన్నారు. కొంతమంది పిల్లలు చూస్తే నిజంగానే ఎద్దుల్లో ముద్దుల్లో ఉంటారు, వీపు మీద గుద్దబుద్ది వస్తుంది. మరి కొంతమందిని చూస్తే ముద్దులు పెట్టబుద్ది వస్తుంది, సంకర వేసుకోబుద్ది వస్తుంది అనమాట. అయితే ఓట్లండి, కాకి పిల్ల కాకి ముద్దు అనుకోండి, కాకి కూడా దాని పిల్ల ఎంత ముద్దుగా ఉంటుందో, ఆహా నా కొడుకు ఎంత బాగున్నాడో, తెల్లగా మెరిసిపోతున్నాడు అనుకుంటుంది కాకి. కాకి తన కొడుకును తన కూతురును చూసినప్పుడు ఆడకాకులు ఒక్కాకులు ఉంటాయి కదా, కూతురు కొడుకు కనపడితే ఓహో మై డియర్ సన్, మై డియర్ డాటర్, నీ కలర్ గోల్డ్ కలర్ అంటుంది కాకి. అది గోల్డా, సింగరేణి గోల్డ్ అయినా అలాగే అనుకుంటారు. నిజంగా కొంతమంది పిల్లలు, మన పిల్లలు కాకపోయినా వాళ్ళని చూస్తే ముద్దొస్తారు రారా, ఆ పిల్లల్లో వర్చస్సు అటువంటిది అన్నమాట. ఈ పిల్లవాడు అటువంటి పిల్లవాడు కనుక శ్రీదర్శనుడు అని పేరెట్టాడు. ఈ కథని రోజు వినాలి, ఒక్కరోజుతో పోయే కథ కాదు. ఎందుకంటే రేపు ఈ కథ మళ్ళీ బ్రేక్ వస్తుంది. నేను నా వదులుగా సత్యనారాయణ గారు వేరే కథ చెబుతారు. రేపు ఒక్కరోజు నా పురాణం అనపర్తిలో ఉంటుంది, అందువల్ల నేను అక్కడికి అనపర్తి వెళ్లాల్సి వస్తుంది. ముందే ఒప్పుకున్న ప్రోగ్రాం మళ్ళీ ఎల్లుండి, ఆ ఎల్లుండి కూడా ఒప్పితే ఆ తర్వాత రోజు కూడా అవుతుంది చివరిదాకా. ఇది కొంచెం పెద్ద కథ, చాలా అద్భుతమైన కథ, నాకు ఇష్టమైన కథ, అగస్త్యునికి ఇష్టమైన కథ. ఈ కథ విన్నంత మాత్రం చేతనే సమస్త శుభాలు కలుగుతాయి. కొంచెం పెద్ద కథ కనుక ఓపిక పట్టి వినాలి. కానీ ఓపిక పట్టి వింటారు కూడా, ఎందుకంటే ఈ కథ వింటూ ఉంటే ఏం దొరుకుతుంది ఏం దొరుకుతుంది అనిపిస్తుంది అన్నమాట. కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ కథ కూడా. ఈ కుర్రవాడేమో ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవడు ఏమిటనేది ఇప్పుడు చెప్పడు కదా, చివరికి కానీ చెప్పడం అన్నమాట. కేవలం శివుడికి అర్చన చేయటం వల్ల ఈ అర్చకుడికి శివుడు వరం ఇచ్చాడు. అది కూడా తులసి కోటకి దగ్గరలో ఉన్నటువంటి యజ్ఞగుండం దగ్గర కుర్రాడు నీకు దొరుకుతాడన్నాడు. అలాగే ఆ యజ్ఞగుండం దగ్గర దొరికాడు. ఆ బాలుణ్ణి కోనంగుడు భార్యాసమేతంగా ఎత్తుకుని శ్రీదర్శనుడు, అగ్నిదత్తుడు అని పేరు పెట్టాడు. ముచ్చటగా ఉన్న కుర్రవాణ్ణి తీసుకొచ్చారు. వాడికి బారసాల చేశారు. నిజానికి అది బారసాల కాదు, బాల సారే, చిన్నపిల్లలకి చేసేటటువంటి ఫంక్షన్ అన్నమాట. అయినా వ్యవహారంలో బారసాల అంటారు, ఇవన్నీ వ్యవహార పదాలే కదా. ఆ తర్వాత ఎన్ని చెయ్యాలో అన్నీ చేశారండి. అదృష్టం ఏంటంటే వీళ్ళకి కొంత డబ్బు ఉంది, కుర్రాడా ముద్దుల కుర్రాడు. ఎవరికి ఈ పెంపుడు కొడుకుని తెలిసేది కాదు, సొంత కొడుకులాగే పెంచారు వాళ్ళు. కుర్రాడు కూడా బాగున్నాడు, అందుకని వీళ్ళు ఏం చేశారు, బోర్లా పడితే బొబ్బట్లు పంచిపెట్టారు. పూర్వం పిల్లలు అలా బోర్లా పడగానే బొబ్బట్లు పంచిపెట్టేవారు. బొబ్బట్లు అంటే తెలిసే ఉంటుంది కదా, చక్కగా మైదా పిండిలోనో గోధుమ పిండిలోనో శనగపప్పు పూర్ణం మెత్తగా నూరి పెడతారు, అలా ఒత్తుతారు చపాతీలు ఒత్తినట్టుగా. ఈ బొబ్బట్లు చక్కగా వేయిస్తారు, నేతితో వేయిస్తారు పైగా, బాగా నెయ్యి పోసి ఆ నేతితో బొబ్బట్లు తింటూ ఉంటే ఓ రోజున వేడిగా నడిగి చేయించుకుందాం, మనిషికి ఓ రెండు బొబ్బట్లు తప్పుని తిన్నామంటే ఇంక ఇంటికి వెళ్ళాక బొబ్బలు పెట్టరు, కాకపోతే నేతులు వేయించుకు తినాలి.
ఈ బొబ్బట్లు చేసి పిల్లవాడిని దాని మీద అలా పడుకోబెట్టి ఆ తర్వాత తీసి ఈ బొబ్బట్లు ఇద్దరు పంచిపెడతారు. కాకపోతే వేడి వేడి బొబ్బట్లు మీద పడుకోబెట్టకూడదు పిల్లవాడిని. వాడు బొబ్బలు పెడతాడు అప్పుడు, వాడికి బొబ్బలు వస్తాయి. కాస్త బొబ్బట్లు చల్లారాక నెయ్యి రాసి దాని మీద పిల్లవాడిని పడుకోబెట్టి వెంటనే తీయాలండోయి. తీయకపోతే దాని మీద వీడు నెయ్యి పోసాడంటే ఆ నేతి వల్ల బొబ్బట్లు కాస్త పుల్లగా ఉప్పగా ఉంటాయి. అలాంటి బొబ్బట్లు కూడా తిన్నవాళ్ళు ఉన్నారు. అదో ప్రసాదం. ఏదో మా శాశ్వత లాంటి వాడు ఇప్పుడు కనుక పోసాడంటే ఆ నెయ్యి కూడా చల్లారు, పవిత్రం రుచి అనుకోండి. ఎవరు పిల్లలు వాళ్ళకు వద్దు కాబట్టి పిల్లలు అలా పడుకోబెట్టి వెంటనే తీసేసి ఆ బొబ్బట్లు మనమే తినేస్తాం వాళ్ళ పేర్ల మీదుగా. ఈ పిల్లల్ని పడుకోబెట్టి తీసినటువంటి బొబ్బట్లు చాలా గొప్ప ప్రసాదమని, అది కృష్ణప్రసాదమని మంత్రశాస్త్రం చెబుతున్నది. ఇలాంటి ఫంక్షన్లు చేసేవారు. ఇప్పుడు అసలు బొబ్బట్లు ఎవరు చేస్తారు ఇంట్లో? బయట బజార్లో కొనుక్కురావడం. వాడు డాల్డా వేసో చెత్త వేసో బొబ్బట్ చేస్తాడు. ఆ బొబ్బట్ కింద తేడాది. కోవిడ్ టైంలో 2019-20లోనో చేసినటువంటి బొబ్బట్లు పట్టుకొచ్చి 2021లో ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతాడు మీకు. అది పట్టుకొచ్చి దాని మీద పిల్లవాడిని పడుకోబెట్టి ఆ ప్రసాదం మీరు తింటే ఆ తర్వాత వీడికి వస్తే ఏ కోవిడ్డో డేవిడ్డో వాళ్ళది కర్మ. అందువల్ల ప్రసాదం ఎప్పటికప్పుడు తాజాగా చేయాలి. ఇంకా పాకుతారు పిల్లలు, అప్పుడు పాకుండలని తయారు చేసి అమ్ముతారు. ఇంకా అడుగులు వేస్తే అరిసెలు పంచి పెడతారు, నేతి అరిసెలు అవి కూడా. ఆహాహా, అరిసెలు చేసి ఆ నేతి అరిసెలు తింటే ఏం ఆనందం, ఏం ఆనందం. ఆ రోజుల్లో ఇన్ని పిండి వంటలు ఉండేవి, అవి తింటే ఆరోగ్యంగా ఉండేవి. మరి ఏం వచ్చిందో, ఈ కల్తీరు ఎక్కువైపోయి ఏం తిన్నా వాంతి. పొద్దున్న అన్నం తిన్నానండి, అరగలేదండి, వాంతి చేసుకున్నానండి, అందుకని రాత్రికి ఇంటికి వెళ్ళాక పాలల్లో ఓట్లు వేసుకు తింటున్నానండి అంటున్నారు. పాపం నోట్లో ఓట్లుట. ఈ దరిద్రం ఇలా అయిపోయింది ఏమిటో అంటే ఆహారాలు ఎంత తేడా వచ్చేసింది ఆలోచించండి. శరీరంలో వణుకొస్తుంది అన్నం తింటే. బియ్యం కల్తీ, పప్పులు కల్తీ, అసలు పప్పు రుచిపోయింది, నవల్లేక ప్లాస్టిక్ నవ్వినట్టుగా ఉంటుంది. యాపిల్ పండు తింటే ఎంత ఎలర్జీ వచ్చేస్తుందో, అరటిపళ్ళు వాసన వచ్చేస్తున్నాయి. ఏ పండు తింటే ఆ పండే అసహ్యంగా ఉంది. అందుకే అందరికీ రోగాలే. 10th class చదివే అమ్మాయికి నాకు రోగమే ఉంటుంది, పెళ్ళి అయిన వాళ్ళకి రోగమే, పెళ్లి కాని వాడికి రోగమే, చిన్నవాళ్ళకి రోగమే, పెద్దవాళ్ళకి రోగం. ఏదో నాలాంటి పాతికాళ్ళ వాడికి రోగం అంటే ఎలాగా? అలాంటి 80 ఏళ్ళ వాళ్ళకంటే ఏ విశారాక్షి గారికో 90 ఏళ్ళు గారికి ఆవిడ కొంచెం రోగం ఉంటే న్యాయం ఉంది. ఆవిడే ఆరోగ్యంగా ఉంటారు మనతో పోలిస్తే. ఆవిడ టుంపు టుంపు టుంపుగా రెడిపోతుంటే ఆవిడకి నిజంగా 90 ఏళ్ళు ఉన్నాయా అనిపిస్తుంది. ఆవిడ జుట్టుకు రంగేంటి కావాలంటే 35 ఏళ్ళ కనపడుతుంది, పారసారథి గారే మర్చిపోతారు. అలా ఉంటారు, అలా ఉండాలి ఆరోగ్యంగా. పాతకాలం వాళ్ళని ఏమనిపిస్తారు, ఈ కొత్త కుర్రాళ్ళు ఎవళ్ళని చూడండి అనారోగ్యమే. కారణం ఇలా వస్తువులలో విషాలు పెరిగిపోవటం వల్ల. ఆ రోజుల్లో విషాలు లేని రోజులు. అందుకని మంచి బొబ్బట్లు, పాకుండలు, అరిసెలు అన్నీ పెట్టి ఫంక్షన్లు అన్నీ చేశాడు ఆయన. కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చాక గురుకులంలో వేశారు. గురువు దగ్గర అన్ని విద్యను నేర్చుకున్నాడు. వాడు సూక్ష్మగ్రహి. వేదములు కేవలం 7 మొత్తం 4 నేర్చుకున్నాడు. విలువిద్య నేర్చుకున్నాడు. సాధారణంగా విలువిద్యను అందరూ నేర్చుకోరు. ఈయన ద్రోణాచార్యుడిలాగా తయారైపోయాడు అశ్వత్థామలాగా. కత్తియుద్ధం నేర్చుకున్నాడు. మంచి దృఢంగా బలంగా కూడా ఉండేవట. ఆ కుర్రాన్ని చూస్తే వీడు ఏ మహారాజు గారు కొడుకు అనిపించేదట. కేవలం ఓ అర్చన చేసి ఆయన కొడుకులాగా అనిపించేవాడు కాదు. కారణం అర్చన చేసే వాళ్ళల్లో మాలో సాత్వికత ఎక్కువ ఉంటుంది, యుద్ధాలు చేయం ఎక్కువగా. కానీ ఈ కుర్రాడు అవసరమైతే యుద్ధం కూడా చేసేవాడు. పూర్వం ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనేవారు. అవసరమైతే బ్రాహ్మణులాగా పంచి కొట్టుకుని అర్చనా చేసేవాడు. తేడా వస్తే కత్తి పుచ్చుకుని శత్రువులు చీల్చి తండాడేవారు. అందుకని బ్రాహ్మణత్వం క్షాత్రత్వం రెండూ ఉన్నాయి కొంతమందిలో. పరశురాముడు అలాగే ఉండేవాడు, గండ్రగొడ్డలతో వేసి పారేశాడు. ఆయన వంశమేమో అది మా గోత్రంలో. అందుకే భార్గవ చ్యావన ఆప్నువాన్ ఔరవ జామదగ్గిని పంచారషే ప్రవరానితం. భార్గవుడు ఉన్నాడు చివరిని, జామ దగ్గర అంటే జమ దగ్గర కొడుకు, పరశురాముడు ఉన్నాడు లాస్ట్ అండ్ ఫైనల్గా. అందుకే తేడా వస్తే గండ్రగొడ్డలే, అవసరమైతే అది పుచ్చుకునేటటువంటి గోత్రం అన్నమాట. ఈ కుర్రాడు అలా పౌరుషం క్షాత్రం కూడా ఉండేది. కత్తి యుద్ధంలో ఆరితేరాడు, ధనుర్విద్యలో ఆరితేరాడు. ఇక మల్లయుద్ధం చేసేటప్పుడైతే తనకంటే వయస్సులో పెద్దవాళ్ళు దుండు కుక్కుల్లో ఉన్నటువంటి బండరాళ్లలో ఉన్నటువంటి కుర్రవాళ్ళని అలా ఎత్తినడు విసిరేసేవాట. ఈ విధంగా ఇటు శాస్త్ర విద్యలు, శారీరక విద్యలు నేర్చుకున్నాడు. అంతా బాగానే ఉన్నది. అందువల్ల ఈ కుర్రాడు వాళ్ళ పెంపుడు కొడుకు అనమాట. అవతలైన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన అనంగుడికి మాత్రం సొంత కొడుకు, ఒక కొడుకు, ఒక కూతురు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక ఈ పెంపుడు కొడుకుని పెంచుకుంటూ, ఒరే పెంపుడు కొడుక, పెంపుడు కొడుక,
నువ్వు మాకు పెంపుడు కొడుకు అయినా కన్న కొడుకు కంటే ఎక్కువ, అందుకే నేను శ్రీదర్శనుడు లేక అగ్నిదత్తుడని పిలుచుకుంటున్నాం. నాకు స్నేహితుడు ఉండేవాడు ఈ ఊళ్ళో, దురదృష్టవశాత్తు మాకు ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రి ఊరు వదిలి పారిపోయాడు పెళ్ళాంతో బిడ్డలతో పాటు. పాప ఆ బిడ్డలు ఎక్కడున్నారో తెలియదు. ఆయనకి కూతురు ఉంది. ఎప్పటికైనా కూతురు నా కోడలు అవ్వాలని నా కోరిక. ఎప్పుడైనా నా మిత్రుడు నీకు తగిలితే ఎక్కడైనా దారిలో అతని కూతుర్ని మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకోరా, ఈ ఒక్క ఉపకారం నాకు చేయరా, ఆ కుటుంబంతో వియ్యం అందాలని నా కోరిక అనేవాట్టి. ఈ కుర్రవాడు అలాగే నాన్న అన్నాడు. ఇలా ఉండగా ఈ కుర్రవాడికి క్రమంగా 15 ఏళ్ళు వచ్చాయి. తండ్రి హఠాత్తుగా ఒక రోజున తీర్థయాత్రకు వెళ్ళాలని తీర్మానించాడు. కోనంగుడు ఒక రోజున కొడుకుని భార్యని పిలిచి, భార్యామణి ఓ శ్రీదర్శన, నాకు తీర్థయాత్రలు చేయాలనే కోరిక కలిగింది. ఈ ప్రపంచంలో ఎంతటి వాడైనా తీర్థయాత్రలు చెయ్యాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. యాత్రలు చెయ్యని వాడు ముక్తి పొందడు. కాశీ, గయా, ప్రయాగ, కురుక్షేత్రం, ఉజ్జయిని, ఓంకార క్షేత్రం, ఇటువంటి దివ్యక్షేత్రములను అప్పుడప్పుడైనా చూడాలి, నిత్యం కాకపోయినా. యాత్రలు చేయటం వల్ల శరీర దోషాలు పోతాయి, మానసిక దోషాలు పోతాయి, జ్ఞానం కలుగుతుంది. ఆ క్షేత్రాల్లో ఉన్న పరమాత్ముడు మనల్ని అనుగ్రహిస్తాడు.